విద్యుతిమాన్, కాంతివంతుడు ఎవడు? శరీరంలో కొంతమందికి ఒక వర్చస్సు ఉంటుందంటే మనిషిలో అందం ఉండకపోవచ్చు కానీ ఆ ముఖం చూస్తే ఒక అట్రాక్షన్ ఉంటుంది, దానిని కాంతి అంటారు, ద్యుతి అంటారు. కొంతమంది చూడండి, మీరు ఈ ముఖంలో ఏదో వర్చస్సు ఉందండి, వీళ్ళు తపశ్శక్తి ఉందండి అంటాం మనం. మనిషి చూస్తే నల్లగా ఉండొచ్చు, లేదా ఒక్కొక్క మనిషిని చూస్తే అలా సన్నగా ఉండొచ్చు, కానీ ఆ మనిషి ముఖంలో ఉన్న కాంతి తెలియకుండానే మనం అతనికి లొంగిపోయేలా చేస్తుంది. రాముడిలో ఒక అద్భుతమైన కాంతి వచ్చేదట. మనిషి ఏమో నీలంగా ఉంటాడు, ఆయన శరీరం నుంచి కోటి సూర్యుల కాంతి బయటకు వచ్చేది. ఆ కాంతికి శత్రువులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఇలాంటి కాంతి కలిగిన వాణ్ణి ద్యుతిమాన్ అంటారు. ఇక తరువాత లక్షణం, అనసూయకః కః, కః అనసూయకః, కో అనసూయకః అవుతుంది. అసూయ లేనివాడు అనసూయకుడు. అసూయ అంటే ఏమిటి? గుణేషు దోషారోపః అసూయ. మంచిలో చెడ్డ వెతకితే దాన్ని అసూయ అంటారు. అసూయ అంటే అసలు అర్థం ఏమిటంటే గుణేషు దోషారోపః. ఉదాహరణకు ఆయనకి అన్నదానం చేయాలనిపించింది. బెంగళూరు మనందరినీ తీసుకెళ్ళి, రండి పద్మాకర్ గారు, గురువుగారు, మీతో పాటు మీ శిష్యులందరికీ అన్నం పెడతానన్నారు. ఆయన అన్నం పెడితే శుభ్రంగా తినరావచ్చుగా. ఒక ఆయన అన్నట్ట, వాళ్ళింట్లో బియ్యం పుచ్చిపోతున్నాయండి, ఎవరు పుచ్చుకోవట్లేదండి, అవి ఏం చేయాలో తెలియక వాళ్ళని అన్నం కింద వండి పెట్టేశాడండి అన్నట్ట. ఆయనకి బియ్యం పుచ్చిపోతే మాత్రం మీకు అన్నం పెట్టాలనుందా? ఆయనకి బుద్ధి కలిగింది, అన్నం పెట్టారు. ఆ అన్నదానాన్ని పొగడాలి. అంతేగాని అన్నదానం చేశాడంటే ఇంట్లో పాడైపోయిన అన్నం పెట్టాడండి, లేదా ఇంట్లో గారెలు పాడైపోతే ఒక పట్టుకొచ్చి ఇక్కడ వేయించి పెట్టేశారండి అంటే అది అభాండం వేయడం. ఒక మంచి పనిలో, అన్నదానం అనే మంచి పనిలో చెడ్డ వెతకడం అన్నమాట. అన్నిట్లో చెడ్డే వెతుకుతారు కొంతమంది. నిజంగా ఇలా జరిగింది. చచ్చి చెడి కారు ఎక్కించుకుని ఒక ఆయన ఒక తోట దయపెడితే, ఈ కారు ఈ మధ్యన వాడటం లేదండి, వాడకపోతే పాడైపోతుందని నన్ను ఎక్కించుకుని రైల్వే స్టేషన్లో దయపెట్టాడు అన్నాడు నన్ను రామచంద్ర ప్రభు. ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు. అటువంటి వాడిని ఏమంటారు అనమాట, అసూయ కలిగిన వాడు అంటారు. అసూయ అంటే ఇలా మంచిలో చెడ్డ వెతకడం అనమాట. పాపం ఈ శంకర శాస్త్రి గారు, ఒక ఆయనకి వరకు కష్టపడి 9వ నెంబర్ చెప్పులు, హవాయి చెప్పులు కొనిచ్చారట. ఆ చెప్పులు తీసుకోక, ఈ చెప్పులు అండి ఆయన ఏమో బాత్రూమ్కి వాడుకుని వాడుకుని ఆ తర్వాత ఏం చేయాలో తెలియక పట్టుకొచ్చి దానం ఇచ్చాడు అన్నట్ట. ఆయన చచ్చేడు 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు బయట. అంటే ఏమిటనమాట, ఒక మంచి పనిలో ఏదో రకంగా చెడ్డే వెతుకుతారు కొంతమంది. మీకు అందులో మంచిగా వెతకరు వాళ్ళు, ఎంత గింజుకున్నా మంచి కనపడదు వాళ్ళకి, అంతా చెడ్డే వెతుకుతారు. ఎంతో కొంత చెడ్డ లేకుండా ఎలా ఉంటాం? ప్రతి వాళ్ళు మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు దురదృష్టం చెత్త చిన్నో చెత్తకో మనకు అపకారం జరిగితే దాన్ని విడిచిపెట్టాలి, కానీ అదే పీక్కున చెడ్డే లాక్కుంటే ఉపయోగం ఏమిటి? ఈ మంచిలో చెడ్డకి అసూయ అని పేరు. ఆ అసూయ లేనివాడు అనసూయకుడు. ఎవడిలో అసూయ ఉండదు వాడెవడు. ఇక ఆఖరి మాట, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. కోపం రాదుట, కానీ కోపం వస్తేనే ప్రారంభంలో ఇందాక చితక్రోధ అన్నాడా? కోపం లేనివాడు. కానీ ఇక్కడ ఆఖరి ప్రశ్న ఏమడుగుతున్నాడు వినండి. దేవతలు కూడా భయపడేంత కోపం వచ్చేవాడు ఎవడు? ప్రశ్నలు పరస్పర విరుద్ధంగా లేవు. ఇందాక జితక్రోధ కహ అన్నాడు, అంటే కోపం లేనివాడు ఎవడంటాడు. ఇప్పుడేమంటాడు? కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? అంటే అతనికి కోపమే రాదు, వస్తే దేవతలకు కూడా భయం వేస్తుంది, అటువంటి కోపం వస్తుందన్నమాట. ఇదే నిజమైన జ్ఞానం అంటే. అస్సలు కోపం రాని వాడు కూడా దుష్ట శిక్షణకి, పాపాత్ముల్ని అదుపులో పెట్టడానికి ఒక్కొక్కప్పుడు కోపం తెచ్చుకోవాలి. కోపం తెచ్చుకోకపోతే ఇబ్బంది. దానిని ఏమంటాం? కోపమును ఆవేశింపజేసుకొనుట అంటాం. అలా కోపం రాని వాడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. భార్యామణి ఒక ఆవిడ హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి పిలిచింది. 70 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి, భర్త గారికి 80 ఏళ్ళు ఉంటాయి. రాగానే భర్త గారు ఏదో మాట్లాడుతుంటే, ఇది ఈ దిక్కుమాలాడు ఇలాగే మాట్లాడతాడు కానీ గురువుగారు మీరేం పట్టించుకోకండి అండి ఆవిడ. ఎందుకో తెలిసిన, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆవిడ ఏదో చెబుతుంటే ఈ మధ్యలో ఇంటరప్ట్ అయిపోతాడు. కొంతమంది ఎంతండి ఫోన్ మాట్లాడమంటారు పెళ్ళం చేత, ఈ పెళ్ళం మాట్లాడుతుంటే పక్క నుంచి వీడు ఎందుకు ప్రాంప్టింగ్? ఆవిడ మాట్లాడలేదా? చావు కొట్టేస్తారనమాట. ఆ 5 నిమిషములు ఆవిడ ప్రాణం తీసేస్తారు. దాంతో విసుగొచ్చి ఆవిడ ఏం మాట్లాడుతో తెలియదు. ఆవిడ చెప్పలేడు, వీడు చెప్పలేడు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి భర్త గారు భార్యను అనమాట, ఇదిగో గురువు గారు వచ్చారు, పేటయ్యి నీ మొహం తగలయ్యా, మీ పుట్టింటి వాళ్ళు అటువంటి వాళ్ళు, మీ అత్తారింటి వాళ్ళు అటువంటి వాళ్ళు, ఇలా తిట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఆవిడ విసిగిపోయింది. రోజు తిట్టే మొగుడి మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? తిట్టక తిట్టక తిడితే అప్పుడు ఆవిడ భయపడుతుంది. నిత్యం తిట్టే మొగుడు చూస్తే వాడు పిచ్చాడు గురువుగారు వాడిని పట్టించుకోకుండా ఉంటుంది భార్య కూడా. అదే పరమశాంతంగా ఉండేవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకోండి, పరమశాంతంగా ఉంటాడు, ఎప్పుడు కిక్కురు మండవు. దాంతో వాళ్ళ ఆవిడకి ఎప్పుడన్నా ఆయన కోపం వచ్చిందట, అమ్మో అస్సలు మాట్లాడని మా ఆయన కోపగించాడు కాబట్టి నేను ఏదన్నా పొరపాటు చేశానేమో అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఇంట్లో ఉన్నసేపు ఆవిడ తిట్టేయాలి కదా, ధుమాధుమ ఎప్పుడూ కిక్కురు మనకూడదు. అటువంటి వాళ్ళు అత్యావశ్యక స్థితిలో కోపం తెచ్చుకుంటే ఎవడన్నా భయపడతాడండి. రోజు కోపంతో ఉన్నవాడికి ఎప్పుడు విలువ ఉండదు. కోపము రాక వస్తేనే మనం భయపడతాం. అందువల్లే రామచంద్రుడి గురించి ఇన్ని విశేషణములు అడుగుతూ చిట్ట చివరికి ఏమన్నారనమాట, రామునికి కోపమే రాదు, ఒకవేళ రాముడే కోపగిస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది, దేవతలు కూడా గజగజలాడిపోతారు. అది జ్ఞానం యొక్క లక్షణం. ఇప్పుడు మొత్తం ఎన్ని లక్షణాలు వచ్చాయి చెప్పండి ఒక్క వరసగా. గుణవాన్ వీర్యవాన్, గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత ఆత్మవాన్ కో, వరసగా ఆత్మవాన్ కో జతక్రోధ, ద్యుతిమాన్ కోనసూయక, కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సమీగే. 16 లక్షణములు మళ్ళీ వరసగా ఆర్డర్లో చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఇది 10 ఒకటికి 2 సార్లు చదువుకోవాల్సిన మాట. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆ తర్వాత సత్యవాక్యుడు, ఎప్పుడూ సత్యం తప్ప అసత్యం పలకడు, దృఢవ్రతుడు, పని చేపడితే చివరిదాకా కొనసాగిస్తాడు, ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆపడు, చారిత్రేణచ కోయుక్త, ఎప్పుడూ చరిత్ర శీలము కలిగి ఉంటాడు, సర్వభూతేషు కోహిత, అన్ని ప్రాణులను సమానంగా చూస్తాడు, అన్ని ప్రాణులకు హితంగా ఉంటాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జతక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయ లేనివాడు, చిట్ట చివర కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. 16 గుణములు చెప్పారు ఇందులో. ఈ 16 గుణములు ఎవరిలో ఉన్నాయో వాడు ఎవరో నాకు చెప్పు, అతడు ఇప్పుడు ఉండి ఉండాలి. ఇందులోనే అర్థమైందా? 16 గుణములు కలిగిన వాడిని చంద్రుడు అంటారు. చంద్రుడిలో 16 కళలు ఉంటాయి. ఆ చంద్రుడిలో 16 కళలే భగవత్ స్వరూపం. దానికి ఐశ్వర్యము అని పేరు అన్నమాట. ఐశ్వర్యము అంటే 16 గుణములు లేక 16 కళలు. ఇన్ని కళలు ఇన్ని గుణములు ఎవరిలో ఉన్నాయో చెప్పు అన్నాడు ఆయన. చాలామంది నన్ను ఒకసారి అడిగారు, రామచంద్రుడు అంటారేమిటని. చంద్రుడిలో 16 గుణాలు ఉన్నాయి, ఆ 16 గుణాలు రాముడిలో కనపడుతున్నాయి. చంద్రుడిలో ఉన్న 16 కళలు మనకి ఎంత ఆహ్లాదం కలిగిస్తాయో, రాముడు కూడా తన 16 గుణములతో మానవులకు, దేవతలకు, పాతాళవాసులకు, అందరికీ ఆహ్లాదం కలిగిస్తాడు కాబట్టి రామచంద్రుడు అన్నారు ఆయన. ఆయన రామసూర్యుడు అనలేదు, సూర్యుడిలాగా తీక్షణం కాదు ఆయన, రామచంద్రుడే ఆయన. ఈ 16 గుణములు ఎవరిలో ఉన్నాయో చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, బహవో దుర్లభ లోకే ఏత్వయా కీర్తిత గుణాః. మహర్షి, నువ్వు చెప్పిన, నీవడిగిన, నీవు తెలుసుకోవాలనుకున్న ఈ 16 గుణములు, ఇన్ని గుణములు మానవులలో ఉండవు. అయినప్పటికీ ఒక్క మానవుడు ఉన్నాడు, ఆ మానవుడి గురించి చెబుతున్నాను. ఆయనే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనయశ్రత. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి రాముడని పేరు. ఇన్ని గుణములు ఉన్నవాడు ఆయనే, ఆయనను నువ్వు చూసావు కాబట్టి నీవన్న ఈ కాలంలో, ఈ ప్రస్తుత కాలంలో 16 గుణములు కలిగిన వాడు ఒక్క రాముడే. ఇంకా అలాంటి వాడు మళ్ళీ పుట్టడుగాక పుట్టడు. ఎందుకని? మానవుడిలా ప్రవర్తిస్తున్నవాడు కనుక ఆయన. ఇక్కడ 2 రకాలు ఈ గుణములు మానవుడిలో ఉండాలి. దేవతల్లో ఎలాగో ఉంటాయి, విష్ణువుగా ఉంటే విష్ణువులో ఈ గుణాలు ఉండడం గొప్పే ఉంది. అందుకే కృష్ణావతారం గురించి ఎత్తుకోలేదు, కేవలం రామావతారం గురించి ఎత్తుకున్నారు. కృష్ణుడు పరిపూర్ణ అవతారం, మహిమలు చూపించిన అవతారం. రాముడు కావాలని మహిమలు ఎక్కడా చూపించలేదు, కొండలు ఎత్తలేదు ఆయన, సముద్రాల్లోకి దూకలేదు, కానీ తెలియకుండానే తన ప్రవర్తనతో, తన మహిమతో లోకానికి ఆహ్లాదం కలిగించాడు. విష్ణు అయ్యుండి కూడా విష్ణువు కాకుండా ఉన్నాడు. హరి సంపూర్ణ నరుడిగా వచ్చిన అవతారం, మానవ అవతారం, పరిపూర్ణ మానవ అవతారం, ఇటువంటి అవతారం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఎక్కడ దేవుడిని చెప్పుకున్నాడు ఆయన తన గురించి? తాను దేవతలు యుద్ధం అయిపోయాక వచ్చి రాముడి దగ్గరకు వచ్చి, రామ నువ్వు విష్ణువి, రావణుడిని సంహరించడం కోసం మేమంతా నిన్ను ప్రార్థిస్తే భూలోకంలో అవతరించావు అంటే మీరన్న విష్ణువు ఎవరో నేను ఎరగను అన్నాడు ఆయన ఏకంగా. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నన్ను నేను మనిషి అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఆత్మానం అంటే నన్ను మానుషం మనిషిగా మన్యే భావిస్తున్నాను, నన్ను నేను మనిషి అని భావిస్తున్నాను, మీరేమో దేవుడు అంటున్నారు. నేను ఎవరినో చెప్పనా? రామం దశరథాత్మజం, దశరథుని కుమారుడైన రాముణ్ణి నేను, నేను ఒక మానవుణ్ణి, మీరు అనే విష్ణువు కాదన్నాడు ఆయన. ఇలా మానవుడి కింద తనను తాను అనుకోవడం వల్లే రావణుడిని చంపగలడు ఆయన. నిజంగా విష్ణువుని అనుకుంటే చంపలేడు ఆయన. ఎందుకని? మానవుడి చేతిలో మాత్రమే రావణునికి మరణం ఉన్నది. అందుకని యావజ్జీవితం ఆయన అవతారం సమాప్తం అయ్యేదాకా సమాప్త సమయంలో మాత్రమే విష్ణువునని చెప్పి సరయు నదిలో కలిసిపోయాడు తప్ప మిగతా కాలములో ఆయన నేనెప్పుడు రాముణ్ణి, మనిషిని, మా నాన్నగారు దశరథుడు, పూర్తిగా మానవుడు అనేవాడు ఆయన. పరిపూర్ణ మానవుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పినవాడు ఆయన. రాముడు ఇలా నడుచుకోండి అని ఎవరికి చెప్పలేదు. రాముడి ప్రవర్తనను చూచి ప్రజలు అలా అనుకరించేవారట. రాజు అంటే అలా ఉండాలండి. మహానుభావులు, ప్రభువులు ఎలా ఉండాలి? వాళ్ళ ప్రవర్తన ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి. రాజుగారు హిమాలయాల్లో గుహల్లో కూర్చుని తపస్సు చేస్తే వీడు హిమాలయాలకు వెడతాడు. రాజుగారు కేవలం దసరాల్లో తేనె నిమ్మనీరే తాగితే మనము తేనె నిమ్మనీరే తాగుతాం. రాజుగారు చేపలు కోడిగుడ్లు తింటే వీళ్ళు చేపలు కోడిగుడ్లు తింటారు. అందుకని మనం ఏమని నేర్చుకోవాలన్నమాట? ప్రవర్తన అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇంత గొప్ప చరిత్ర కాబట్టి రామాయణానికి ఉన్న మహిమ ఇంక దేనికి లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అనుకోక, ఇక్కడున్నన్ని రోజులు ఏమైపోయినా పర్వాలేదు, మీకు రోగం రాదు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, నన్ను నమ్మండి. సరయు నదిలో రోజు పొద్దున్నే వెళ్ళి స్నానం చెయ్యండి. సరయు నది స్నానం ఎంత గొప్పదో మీకే తెలుస్తుంది. సకల ఔషధములు, సకల దివ్య లక్షణములు కలిగిన అపూర్వమైన నది అది. ఈ నదిలో 3 సార్లు నిన్న మీకు చెప్పాను కాబట్టి ప్రత్యేక చెప్పకల, పార్వతీదేవి శరీరం నుంచి వచ్చిన అభిషేక జలం, ఆ అమ్మవారి శరీరంలో ఉన్న రంగు, అమ్మవారి మీద పోసిన కామధేను పాలు, ఈ 3 కలిసి సరయు అయ్యింది. కాబట్టి అది గౌరీదేవి శరీరము నుంచి అభిషేకముగా వచ్చిన పవిత్రమైన నది అది. హిమాలయాలలో నుంచి ప్రభవించి వచ్చిన నది అది. ఈ నదిలో రాముడు చిత్తశివరిసారిగా మునిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అంటే రాముడు అవతారం చాలించడం కూడా ఈ నదిలోనే మునిగి చాలించాడు. సరయు నదిలో మునిగిపోయాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. మునిగే ముందు ఏమన్నాడో తెలిసిన, నాతో వైకుంఠమునకు రావాలనుకున్న వాళ్ళు నా కళ్ళ ముందే సరయులో మునగండి, మునిగితే వైకుంఠానికి పోతారన్నాడు. రాముడి మాట నమ్మిన వాళ్ళంతా ఈ పౌరులు, అయోధ్యా పౌరులు ఆయనతో పాటు అందులో మునిగారు. మునిగి మునగడంతో దివ్య శరీరంతో వైకుంఠానికి వెళ్ళిపోయారు. సుస్పష్టంగా ఏమన్నాను, వరనదీ తీరమందు నివాసముండి. ఇవాళే పొద్దున్న నదీ తీరంలో ఓ పద్యం రాశాను. వరనదీ తీరమందు నివాసముండి స్నానమును చేయడెవడు, ఆ నరుడు నరుడే తజ్జనుడు జనుడే. నదీ తీరంలో ఉండి కూడా నదీ స్నానం చేయకపోతే ఆ జనుడు జనుడా? గురువుగారికి ఎదురుగుండా కూర్చుని కూడా దీక్షలో ఉండి ఆయన చెప్పే పురాణం వినకపోతే వాడు నరుడా? కాబట్టి ప్రవచనము వినాలి, అదేమో ప్రవాహ జలం, ఆ జలంలో మునగండి, ఈ వాక్ప్రవాహ జలంలో తన్మయులై తరించండి. ఈ 2 చేసి తీరాలి ఈ రోజుల్లో. పురాణాల్లో చాలాసార్లు చెప్పారన్నమాట, నాయన వీలున్నంత వరకు నదీ తీరానికి వెళ్ళాక తప్పక స్నానం చేయి, మరి లోతుకు మాత్రం వెళ్ళకండి, ఒడ్డు మీదే నిలబడి గజ ఈతగాళ్ళ కింద ఉండండి, అంటే ఒక గజమే ఏదండి. ఆ జలమునకు అంత దివ్య శక్తి ఉన్నది. ఈ నదికి, ఈ కథకి, ఈ నగరమునకు ఉన్న శక్తిని తెలియజేసే ఒక అపూర్వ గాథ ఇప్పుడు మీకు చెబుతున్నాను. దీనికి రామాయణ మహాత్మ్యం అని పేరు. అసలు ప్రారంభంలో దాన్ని చెప్పే ఎవరన్నా రామాయణం చెప్పేవారు పూర్వం? ఈ మొట్టమొదట ఉన్న సర్గలన్నీ ఆ మహిమ అన్నమాట. అత్యంత ప్రాచీన కాలంలో గౌతముడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. అంటే అహల్య భర్త గౌతముడు కాదు, ఈయన ఇంకో గౌతముడు. గౌతముళ్ళు చాలామంది ఉన్నారు. రాముడి యొక్క మంత్రుల్లో ఒక ఆయన పేరు గౌతముడు కాదు మరి? సుమంత్రుడు, గౌతముడు, విజయుడు, జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా 8 మంది మహానుభావులైన పురోహితులు మరియు మంత్రులు దశరథుడికి అన్నమాట. సుయజ్ఞుడు, గౌతముడు, కాత్యాయనుడు, విజయుడు, జాబాలి, కాశ్యపుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు ఈ 8 మందిని అష్టప్రధానులు లేక అష్టపురోహితులు అంటారు. చాలా గొప్పవాడు వాడు. అందులో ఒక గౌతముడు ఉన్నాడు, అహల్యావల్లభుడైన గౌతముడు ఆయన ఉన్నాడు. ఇది కాక మరొక గౌతముడు ఉన్నాడు, ఈయన కృతయుగంలోంచి ద్వాపరయుగం వరకు ఉండి ఇక ద్వాపరయుగంలో కలియుగం వచ్చేస్తే ఈ కలియుగ మానవులతో ఉండలేమనుకుని ఇప్పుడు హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి రహస్య రూపంలో తపస్సు చేస్తున్నాడు. చిరంజీవులలో ఈ గౌతముడు కూడా ఒకడు. ఈయన గంగానదీ తీరంలో ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. కాశీ వెడుతూ ఉండగా, ఈ అయోధ్య నుంచి కాశీ వెడుతూ ఉండగా మార్కండేయుడు గుడి కట్టిన ఒక స్థలం ఉన్నది. మార్కండేయుణ్ణి యమధర్మరాజు చిరజీవిని చేసినటువంటి ఆలయం అది కాశీకి దగ్గరలో ఉంది. దానికి మార్కండేయేశ్వర ఆలయం అని పేరు. ఆ ఆలయం దగ్గర అంతా గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని గౌతముడు అనే మహర్షి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన దగ్గర ఓ శిష్యుడు చేరాడు. ఈ శిష్యుడి పేరు సౌదాసుడు. వీడు కూడా చాలా గొప్పవాడు. శిష్యులు కూడా పాపాత్ములేం కాదు, గొప్పవాళ్లే. కాలప్రభావం వల్ల వాళ్ళలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఈ సౌదాసుడు గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు గురువుగారు నాకు మోక్షం రావాలంటే ఏం చేయాలన్నట్ట, నేను నీకు ఒక ఉపాసనా విధానం ఇస్తాను, దీనిని చెయ్యి, నేను ఇచ్చిన మంత్రం విడిచిపెట్టకుండా చేస్తూ నేను చెప్పిన తంత్రాన్ని పాటించు అన్నాడు. అలాగే అని ఈ సౌదాసుడు గౌతమ మహర్షిని ఆశ్రయించాడు. గౌతముడు చెప్పిన మంత్రాన్ని స్వీకరించాడు. భక్తితో రోజు ఉదయం పూట గురువుని తలుచుకొని లే, గంగానదిలో స్నానం చెయ్యి, విభూతి పూసుకో, పంచాక్షరి జపం చెయ్యి, ఓ శివలింగాన్ని పెట్టుకుని నేను ఒక దివ్య మంత్రం ఇస్తాను, ఆ మంత్రం బయటకు ఉచ్చరించకుండా ఆ మంత్రంతో శివలింగానికి అభిషేకం చెయ్యి, అలా 7 సంవత్సరముల పాటు చేస్తే నీకు మోక్షం వస్తుంది, నువ్వు ఏమంటే అయిపోతుంది, చేస్తావంటే చేస్తానన్నట. గురువుగారు సౌదాసుడికి ఆ మంత్రం ఇచ్చాడు. వాడు 7 ఏళ్ళు జపం చేశాడండి, మహాద్భుత శక్తితో తపస్సు చేశాడు, జపం చేశాడు. ఇక అక్కడి నుంచి గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల వాడికి ఏమనుకుంటే అది అయిపోవడం మొదలెట్టిందిట. మంత్రం కొంతకాలం చేయగా చేయగా ఈ మంత్రోపాసన వల్ల ఏమవుతుందన్నమాట, సంకల్ప శుద్ధి వస్తుంది. అనగా నేను బిల్డింగ్ కట్టాలి అనుకుంటే తక్షణం బిల్డింగ్ కట్టేయగలుగుతాడు, నేను ఒక స్థలం కొనాలి అనుకుంటే కొనగలుగుతాడు, నేను ఈ క్షణమే అమెరికా వెళ్ళాలి అంటే వెళ్ళగలడు. ఈ విధముగా వాడు ఏదనుకుంటే అది అయిపోతుంది. దానికి సంకల్ప శుద్ధి అని పేరు. గురు ఉపదేశ మహామంత్రానుష్ఠానం భక్తితో చేసిన వాళ్ళకి సంకల్ప శుద్ధి కలుగుతుంది. వీడికి కూడా సంకల్ప శుద్ధి కలిగింది. ఇలా ఉండగా ఒకరోజు గౌతముడు వచ్చాడు. శిష్యుడు ఎలా జపం చేస్తున్నాడో చూద్దామని ఆ సమయంలో కళ్ళు మూసుకుని ఎంతో భక్తితో శివలింగానికి ఎదురుగుండా కూర్చుని శివశివ శివశివ అని జపం చేస్తున్న శిష్యుడిని చూశాడు. ఆయనకి చాలా ఆనందం కలిగిందిట. ఆహా శిష్యా, నువ్వు ఎంత గొప్పవాడివిరా, నీకున్న దీక్ష నాకు కూడా లేదు. అందుకే ఒక్కొక్కప్పుడు గురువు కంటే శిష్యులు అదృష్టవంతులు అంటారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీలాంటి వాడు దొరికాడు అని వాడు మొహం మీదే పొగిడాడు. సాధారణంగా శిష్యుల్ని మొహం మీద పొగడకూడదు. ఈ శిష్యులకు కొన్ని పిచ్చలు ఉంటాయి, పొగడగా పొగడగా చనువిస్తే నెత్తికెక్కి మాట్లాడకూడదని మాట్లాడతారు, అక్కడ దెబ్బతింటారట. ఎంత చనువిచ్చినా గురువుకి ఎంత దగ్గరయ్యే కొద్దీ అంత జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం. గురువు దగ్గర అనుచితమైన మాటలు మాట్లాడినా, గురువు చెప్పిన పని చేయకపోయినా అది ఎప్పుడో ఒకప్పుడు మనిషిని మళ్ళీ భ్రష్టుని చేస్తుంది. వీడు పొగడ్తలకు లొంగిపోయాడు. మా గురువుగారు నాతో ఏమన్నారు, అనుష్ఠానం చేయటంలో గురువుగారి కంటే నేనే గొప్పవాడిని అన్నాడు. అందుకే కాబోలు, నేను జపం చేస్తే శివుడు నాకు సంకల్ప శుద్ధి ఇచ్చాడు, దాంతో సంకల్ప సిద్ధి అవుతోంది, నేనేమనుకుంటే చేయగలుగుతున్నాను, గురువు కంటే నేనే గొప్ప అనొచ్చు అనుకున్నాడు. దీంతో అహంకారం పెరిగింది. ఇలా ఉండగా ఒకనాడు గౌతముడు మళ్ళీ శిష్యుడిని చూడడానికి రాగానే గౌతమశ్చాగతస్తత్ర నచోత్థాపద్విజోత్తమ. అంతపూర్వం గురువుగారు రాగానే లేచి నిలబడేవాడు. అబ్బో గురువుగారు వచ్చారో అని లేచి నిలబడ్డం, సాష్టాంగ నమస్కారం చేయటం ఇవన్నీ చేసేవాడు. ఇప్పుడు 4 రోజులు గురువుగారు పొగిడారు, వీడికి మంత్రసిద్ధి అయ్యింది. దాంతో గురువుగారు చూసి గురువు గారి కంటే నేనే జపం చేయటంలో గొప్పవాడిని, ఆయన వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడాలనిపించింది, అందుకని లేవకుండా అలా కూర్చున్నట్ట. ఇది మనందరికీ గొప్ప కనువిప్పు అన్నమాట. సాధన పెరిగే కొద్దీ వినయం పెరగాలి. వినయం తరిగిందా అక్కడి నుంచి వాడు నరకానికి పోయినట్టే. గురువుగారు రాగానే లేచి నిలబడలేదు, కనీసం మాట్లాడలేదు, నమస్కరించలేదు, కూర్చోండి అని కూడా అనలేదు కనీసం. దాంతో గౌతముడికి ఆగ్రహం కలిగింది. ఎందుకు ఆగ్రహం కలిగింది? చేజేతిలో వీడు పాడైపోతున్నాడు, ఈ అహంకారం ఇంకా పెరిగితే దానివల్ల భ్రష్టుడైపోతాడు. సర్వభ్రష్టోభిజాయతే, గురువును తిరస్కరించిన వాడు అన్ని విధములుగా భ్రష్టుడైపోతాడు, ఇక వాడిని ఎవరు బాగు చేయలేరు అనుకున్నట్టు వెంటనే. గుర్వవజ్ఞాకృతం పాపం రాక్షసత్వేన చోక్తవాన్. గురువును అవమానించిన వాడు రాక్షసుడైపోతాడని శాస్త్రం. గరుడ పురాణం మీరు వినే ఉంటారు కదా, అదే శ్లోక పాదం ఇక్కడ మళ్ళీ చెప్పాడు. గుర్వవజ్ఞాకృతం పాపం రాక్షసత్వేన చ ఉక్తవాన్ అని. గరుడ పురాణంలో 3వ స్కంధం 3వ అధ్యాయంలో గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి అన్నాడు వ్యాసుడు. అనగా గురువుగారిని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడినా, తుంకృత్య అంటే తక్కువ చేసి మాట్లాడటం, మా గురువుగారికి ఏం తెలుసండి, వాడు పాపాత్ముడండి, వాడు తాగుతాడండి, వీడు తిరుగుతాడండి, ఇలా పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతారు కొంతమంది. అలా గురువుని తక్కువ చేసి మాట్లాడినా, హుంకృత్య అంటే నువ్వెంత, నీ బతుకెంత అని గురువుగారిని ఎదిరించి మాట్లాడినా, ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి, గురువుగారు చెబితే ఏమైనా చేయమన్నాడు. గురువుగారు చెబితే ప్రాణం పోయినా పర్వాలేదండి, బోడి ప్రాణానికి ఉందండి, దరిద్రపు శరీరం వాళ్ళు ఉంటుంది, రేపోతుంది, కాకులు నక్కలకు కూడా పనికిరాని శరీరం ఇది, కాలితే పిడికెడు బూడిదవుతుంది, భూమిలో పాతి పెడితే మట్టిలో మట్టి అయిపోయి క్రిమికీటకాలకు ఆహారం అవుతుంది, అటువంటి శరీరం మా గురువుగారికి ఉపయోగపడింది అనుకోవాలట. అలా అనుకోక గురువు యొక్క ఆజ్ఞని ఉల్లంఘించినటువంటి దుర్మార్గులు ఉంటారే, మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసులయ్యి అలమటించిపోతారు. అంత గొప్ప శ్లోకం చెప్పారు గరుడ పురాణంలో. అంటే రాసింది వ్యాసుడైనా, చెప్పింది సాక్షాత్తు విష్ణువు చెప్పాడు గరుత్మంతునికి. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షోపవిశ్యతి. గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించిన పాపాత్ములు ఎన్ని ఉపాసనలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని రకాల యజ్ఞములు చేసినా వాళ్ళు బాగుపడరు. వాళ్ళు మంచినీళ్ళు పుట్టినటువంటి అడవిలో బ్రహ్మరాక్షసులై పుట్టి పుట్టి గిట్టి కుళ్ళి నశించిపోతారు, ఇక వాళ్ళకి విముక్తి లేదట. వేల యజ్ఞముల కంటే, చూడండి స్కాంద పురాణంలో చెప్పిన మాట, కొన్ని వేల యజ్ఞముల కంటే, కొన్ని వేల పతివ్రతల యొక్క పుణ్యము కంటే, శీలముల కంటే, తపస్సుల కంటే, దానముల కంటే, శౌచముల కంటే, తీర్థయాత్రల కంటే, ఒక్క గురువుగారి ఆజ్ఞ మాత్రమే గొప్ప తీర్థం. కాబట్టి వీటన్నిటికంటే గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకుండా ఉండడమే గొప్ప తీర్థం అన్నారు. సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం. సమస్త వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, అన్ని తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, ఒక్కసారి గురువు సేవ చేస్తే గురువుగారి ఆజ్ఞని ధిక్కరించకుండా ఉంటే వచ్చి పడిపోతుంది. అందుకని గురువులు పట్టుకునేవారు. చిన్న చిన్న విషయాలకే నువ్వెంత నేనెంత నేను నీతో మాట్లాడను అని అంటే వాడు భ్రష్టుడైపోతాడు. ఇన్ని ఎందుకు చెప్పారంటే, గురువు వల్ల ఉపాసనలో మహిమ పొంది కూడా దురదృష్టవశాత్తు సౌదాసుడు అహంకరించి గురువుగారికి చనువు ఇచ్చారు కదా అని నెత్తికెక్కి గౌరవం ఇవ్వక కూర్చుండిపోయాడు. దానితో గురువు ఏమన్నాడు, మూర్ఖుడా ఇది రాక్షస లక్షణం, ఒక్క రాక్షసులే ఈ పిచ్చి పని చేస్తారు, అందుకే నీకు ఈ దురహంకారం పట్టుకున్నది. సిద్ధిని ప్రసాదించే గురువుని ధిక్కరించి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు, కాబట్టి రాక్షసత్వేనచ ఉక్తవాన్, రాక్షసుడై పుట్టుపో, ఈ గంగానదీ తీరంలో తిండి తిప్పలేక అలమటించిపో, మనుష్య మాంసం కూడా తింటూ అందరి చేత చివాట్లు తింటూ బ్రతుకు అని చెప్పించడంతో గజగజ వణిగిపోయాడు వాడు. వాడి అహంకారం దిగిపోయింది, మదమంతా అణిగిపోయింది, క్షమించు క్షమించని కాళ్ళ మీద పడిపోయాట. గురుదేవా నన్ను రక్షించు, ఏమిటో నా కర్మగారి, నేను ఇలా నిన్ను తిరస్కరించాను, ఎప్పుడూ పొరపాటును కూడా ఇంతవరకు గురువుగారి ఆజ్ఞను నేను ధిక్కరించలేదు, కానీ ఏ కారణము చేతను మంత్రసిద్ధి అయ్యిందనుకుని బుద్ధి లేక ఇలా ప్రవర్తించాను. నన్ను క్షమించు, నువ్వు కరుణాస్వరూపుడివి, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నన్ను రక్షించు. ఈ రాక్షసత్వం నేను భరించలేను. రాక్షసుడై పుట్టి దిక్కుమాలిన మాంసాలు తింటూ, అందులో మనుష్యుల మాంసం తింటూ, రక్తం తాగుతూ, కొవ్వు తాగుతూ నేను బ్రతకలేను. నన్ను అనుగ్రహించమని కాళ్ళు గట్టిగా పట్టుకుంటే గురువు గారికి వెంటనే జాలి వేసింది. క్షమించు అని కాళ్ళు పట్టుకుంటే గురువు ఎంత తప్పైనా క్షమిస్తాడు. అదే గురువులకు ఉన్న లక్షణం. అందులో గౌతముడు అవ్యాజ కరుణామూర్తి. ఎవరినైనా ప్రేమిస్తాడు, ఏ వంకా లేకుండా ప్రేమిస్తాడు ఆయన. స్వార్థం లేకుండా ప్రేమించే మహాత్ముడు. అందుకే వెంటనే జాలిపడిపోయాట. నాయన, నువ్వు పొరపాటు చేసావు, కాలప్రభావంతో నేను కూడా నిన్ను తొందరపడి శపించాను, శపించకూడదు, శపించేశాను. నువ్వు మూర్ఖుడు అయితే నేను మూర్ఖుడు అవ్వాలా? కానీ ఏం చేయను, ఆ శాపం నీకు ఇచ్చాను, ఇచ్చిన శాపాన్ని వెనక్కి తిప్పుకోలేను. నిజం చెప్పాలంటే ఇది నేను చేసిన పని కాదు, నువ్వు చేసిన గురుద్రోహ పాపానికి శివుడే నా చేత ఈ శాపం నీకు ఇప్పించాడు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, పట్టించుకో. నువ్వు 12 సంవత్సరములు మాత్రం బ్రహ్మరాక్షసుడిగా ఉంటావు, నానాయాతన పడతావు. ఆ తర్వాత కొంతకాలానికి సరయూ నదీ తీరంలో ఉన్న అయోధ్యాపట్టణానికి వెళతావు. రామనామస్మరణం చేసుకుంటూ నిరంతరం రామకథలు చెప్పే ఒక పుణ్యాత్ముడు అక్కడికి వస్తాడు. ఆయన కనబడ్డాడా, నీ అదృష్టం. ఆయన ద్వారా రామాయణం వింటే నీకున్న ఈ దరిద్రపు జన్మ, రాక్షస జన్మ తక్షణం తొలగిపోతుంది. నీ రాక్షసత్వం నీకు విముక్తి ప్రసాదిస్తుంది, నువ్వు మోక్షం పొందుతావును. కానీ నేను సంతోషపడ్డాట్టు. పోల్లే, రాక్షసుండేనా, 12 ఏళ్ళే కదా, 12 ఇయర్స్ పర్వాలేదులే. 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వాడికి రిటైర్ అయిపోయారు అప్పుడే, 35 ఏళ్ళు 35 ఏళ్ళు గడిచిపోవట్లే, 12 ఏళ్ళు అంతలో గడుస్తాయిలే అనుకుని కొంతలో కొంత సంతృప్తి పొందాడు. చూస్తూ ఉండగానే వాడి శరీరం 2 తాడి చెట్ల పొడుగు లేచిపోయింది. ఏకంగా భయంకర రాక్షసుడైపోయాడు ఆయన. ఈ గురుద్రోహ పాపం వల్ల నోట్లో కూరలు వచ్చాయి, నల్లగా మారిపోయాడు. రాక్షసులు ఎక్కువగా నల్లగా అయిపోతారు ఏమిటో మరి. దానికి గల కారణం, వాడి ఆకారం చూస్తే అవతలవాడికి భయం కలగడం కోసం. రాక్షసులు తెల్ల రాక్షసులు ఉండరు, మీరు ఎక్కడ చూడండి ఏమిటో, నా రాక్షసులు అంతా నల్లగానే ఉంటారు. చక్కగా ఈ ఫ్రంట్ రోలో కూర్చున్న వాడు జుట్టు ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా అయిపోతారు. వాడు ఏమిటో మరి కారణం తెలియదు. కానీ వాడు వికృతాకారుడు అయిపోయాడు. పెద్ద పట్టు వచ్చింది, చేతిలో ఒక సోలం వచ్చేసింది. వాడు హోహ అనుకుంటూ గంగానదీ తీరంలో కనిపించిన వాళ్ళందరినీ మింగేయడం మొదలుపెట్టాడు. వాడి ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు, కానీ వాడుంటే మీరు గారెలు తిన్నారు ఉండరు, మీరే వాడికి గారెలు బరాబరాదిని వారేసేవాడు. ఈ విధంగా గంగానదీ తీరంలో ఉన్నవాడు 2 ఏళ్లలో తినేసి అక్కడ నుంచి నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడున్న జనాలను తింటూ అక్కడికి వెళ్ళాడు. ఎంతలో అదృష్టవశాత్తు ఓ తమాషా జరిగింది. వాడికి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఒకటి ఉన్నది అనుకోండి. 12 సంవత్సరముల పాటు కనిపించిన వాళ్ళందరినీ తింటూ, జనాల్ని ఖాళీ చేసుకుంటూ, జంతువులు తింటూ, అవి ఇవి కాదట వాడు తినది లేదండి, అడ్డమైనవి రాళ్ళు కూడా తినేసేవాడు, అంత ఆకలేసేదట వాడికి. తిని 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 ఒకనాడు నర్మదా నదీ తీరం వైపు పెడుతూ ఉండగా, నర్మదలో స్నానం చేయడానికి కళింగ దేశం నుంచి గర్గుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు అక్కడికి వచ్చాడు. కళింగ దేశ సంభూత నామ్నా గర్గ ఇతి శృత. కళింగ అంటే ఇప్పుడు మనం ఒరిస్సా అంటున్నామే, దాన్ని పూర్వం కళింగ దేశమని, వడ్ర దేశమని పిలిచేవారు. చాలా గొప్ప ప్రాంతం, అక్కడ కూడా గొప్ప గొప్ప కవులు పుట్టారు. భక్త జయదేవుడు లాంటి కవి పుట్టిన స్థలం అండి అది. జయదేవుడికి సాటి వచ్చేటటువంటి, అష్టపదులు రాసేటటువంటి కవులు మళ్ళీ ఇప్పుడు కూడా మనకు దొరకరు. చాలా గొప్ప కవి ఆయన. వాడు ఆయన ఒరిస్సావాడే. ఆయన జగన్నాథస్వామి దగ్గరికి వెళ్ళి జగన్నాథస్వామిని కూడా మెప్పించాడు ఆయన. ఆయన రాసిన అష్టపదుల్లో రాముడి మీద ఆయన రాసింది ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. కృష్ణుడి మీద కదా రాయాలైనా, మరి రాముడి మీద రాసేది ఏమిటని మీరు అడగచ్చుగా. భగవంతుడు కృష్ణుడు 10 అవతారాలు ఎత్తాడు, ఈ 10 అవతారాలన్నీ నాకు ఇష్టమని ఆ 10 అవతారాల మీద ఒక అద్భుతమైన పాట రాశాడనమాట. అందులో రాముడి మీద రాశాడు ఆయన. ఇటువంటి కవిత్వం మళ్ళీ ఆయన తప్ప మరెవడు రాయలేడనమాట. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీర. ఆ
మాతృత రామ శరీర జయ జగదీశ హరే, జయ జగదీశ హరే.
రాముడి పరాక్రమం రెండు లైన్లు రాశాడు చూసారేనా. రావణాసురుడు ఒకప్పుడు 10 దిక్కులు జయించాడు, 10 దిశలు జయించాడు. 10 దిక్కులకి 10 మంది దిక్పాలకులు ఉన్నారు. తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు, ఆగ్నేయానికి అధిపతి అగ్ని, దక్షిణమునకు అధిపతి యమధర్మరాజు, నిరుతి అనేవాడు నైరుతి దిక్కుకి అధిపతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరమునకు కుబేరుడు, ఈశాన్య దిక్కుకి ఈశానుడు అనే పేరుతో ఉన్న శివుడు, ఈ 8 మంది అధిపతులు. ఇంకా భూమికి అధిష్టాన దేవత కూర్మస్వరూపుడు. అందుకే ఆసనపృష్ట మహామంత్రస్య కూర్మో దేవత అని ఒక మంత్రం ఉన్నది. భూమి ఒక దిక్కు, ఆకాశం ఒక దిక్కు, 8 దిక్కులు ప్లస్ భూమి ఆకాశాలతో 10 దిశలు అంటారన్నమాట. ఆకాశానికి అధిపతి అనంతుడు, పైన కింద చుట్టూతో 8 దిక్కులు. ఈ 10 దిక్కులు వాళ్ళని జయించాడు రావణాసురుడు, జయించి కాళ్ల కింద పెట్టి తొక్కి ఏడిపించేటవాడు. అప్పుడు ఏం జరిగింది, ఇలా 10 దిశల్ని ఏడిపించిన ఆ దుర్మార్గుణ్ణి రాముడు వచ్చాడు, వాడి 10 తలకాయలు నరికేశాడు. రావణాసురుడి తలలన్నీ 10. ఈ తలలన్నీ నరికి, దిక్పాలకులారా మిమ్మల్ని కాళ్ళ కింద పెట్టి తొక్కి ఏడిపించాడు కదా, కాబట్టి రావణాసురుడు ఒక్కొక్క తలకాయ ఒక్కొక్క దిక్కున ఉన్న దిక్పాలకుడికి బలిస్తున్నాను, అమ్మవారికి మేకను నరికినట్టుగా ఇస్తున్నాను అని ఏం చేశాట, దశముఖ మౌళి బలిం రమణీయం వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం అన్నాడు. ఆయన దిక్పతులకు రావణాసురుడి 10 తలలు 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకులకి ఒక్కొక్క తల నరికి ఒక్కొక్కడికి బలిచ్చాట. ఇక్కడే ఉందో తమాషా. ఏమిటది అంటే, బలి ఎక్కడన్నా అందంగా ఉంటుందండి. ఒక మేకనో ఒక దున్నపోతునో నరికేస్తే, ఆదివారం వచ్చిందంటే రామచంద్రప్రభు పట 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 మేకల్ని నరికేసి మేక తలకాయ ఇక్కడ వేళ్ళడిగట్టి పోయి కదా, తలకాయ ఆ మాంసం వెనక అతను తోక కూడా కనబడేలా పెట్టి జుగుప్సాకరంగా శరీరం వేళ్ళాడగడుతూ ఉంటే, వారు దుర్మార్గులరా ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు మిమ్మల్ని అలా నరికి తింటే ఎలా ఉంటుందిరా అని అనాలనిపించి అనలేక నోరు మూసి కూర్చుంటాం మనం. దాన్ని చూస్తే భయం కలుగుతుంది కదా, శరీరాన్ని జుగుప్స కలుగుతుంది, తల నరికినప్పుడు వచ్చిన రక్తం చూస్తే భయం వేస్తుంది. కానీ రాముడు 10 తలలు నరికితే కూడా ఆ బలి రమణీయంగా ఉందట, కమనీయంగా ఉందట, అందంగా ఉందట. చంపడం కూడా నీట్గా చంపుతాడనమాట. అలా చంపడం దాకా దేవుడు, కొంతమంది అన్నం తింటేనే చూడడానికి అది బలిలో ఉంటుంది. ఒక్కొక్కటి కంచంలో ఆహారం పెట్టుకుని అన్నం తిన్న తర్వాత ఆ కంచం చూస్తే ఇక జీవితంలో అన్నం తినలేము. నవిలేసిన ములక్కాడ ముక్కలు, ఆవకాయ పెచ్చులు, వాడు మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి వచ్చే తుంపర మిరపకాయ ముక్కలు, వీడు డొక్కలు, ఈ రాక్షసులు ఆహారం తిన్న తర్వాత ఎముకల ముక్కల్లో ఉంటాయి. ఆ విస్తరాకును చూస్తే ఇక మళ్ళీ విస్తరాకు వేసుకుని అన్నం తినలేము. కానీ కొంతమంది అన్నం తింటారు, అసలు కంచంలో ఏముందో లేదో తెలియదు, అంత నీట్గా నాకేసినట్టుగా చక్కగా తింటారు, ఒక్క మెతుకు కింద పడకుండా తింటారు. అలా రామచంద్ర ప్రభు వాడి తలకాయలు నరిగితే అందులోంచి ఎక్కడ జుగుప్సాకరమైన నెత్తురు రావడం కానీ అవి లేకుండా సున్నితంగా చంపేసేట, ఈ తలకాయలు అందరికీ అందంగా వలిచ్చేట. ఏం కవిత్వం అండి, అసలు ఏం ఊహండైంది. అటువంటి రామశరీరం ధరించిన నారాయణ హరి కృష్ణ నీకు జయము కలుగుగాక అంటాడు ఆయన. అన్ని అవతారాలు అంత బాగా రాశాడే, అసలు ఏ అవతారానికి అవతారమే. ఎప్పుడో ఒకప్పుడు అసలు ఆ దశావతార స్తోత్రం మళ్ళీ మనం విడిగా చదువుకోవాలన్నమాట. అలాంటి క్షేత్రం ఒరిస్సా క్షేత్రం అండి. అక్కడ నుంచి గర్గుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు. ఆ రోజుల్లో విమానములు లేవు, రైళ్ళు లేవు, A1 A2 కంపార్ట్మెంట్లు లేవు, ఆహారం దారిలో పట్టుకురావడానికి శిష్యులు లేరు, కాలినడకన అందరూ నడిచి వెళ్ళేవారు. ఎక్కడి ఒరిస్సా ఎక్కడ నర్మద, మధ్యప్రదేశ్లో ఓంకార క్షేత్రం దగ్గరికి బయలుదేరాడు ఆయన. కాలినడకన వెళ్ళాడు. ఇవాళ పొద్దున లేచి లేవగానే కాఫీ కాఫీ అనకపోతే మరపని అయిపోతుంది. పాప ఆ పుణ్యాత్ముడు మరి ఎలా నడిచాడో తెలియదు, ఏం దొరికితే తిన్నాడు. కాలినడకన తీర్థయాత్రలు చేసే రోజులు ఏముందని ఎక్కడన్నా దొరికితే తినవే కదా, ఎవడన్నా పెడితే పుణ్యాత్ముడు తినడం లేకపోతే లేదు. అలా పాపం పచ్చికాయలు తింటూ ఏదో పుచ్చకాయలు తింటూ భగవత్ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాడని ఏమి సాధన చేశాడా మహాత్ముడు.
ఆయన నిరంతరం రామనామం తప్ప మరొకటి చేయట, రామనామస్మరణ పరాయణుడు. ఆయన గురించి అద్భుతంగా రాశారండి, మామూలుగా కాదనమాట, రామ 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 అండం తప్ప మరొకటి ఎరగనటువంటి వాడు ఆయన.
గాయన్ నామాని రామస్య సమాయాత అతిహర్షిత
అని ఇక్కడ రాయడమే అలా రాశారు. ఆయన ప్రయాణం చేసినంతసేపు రామ 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 అని మధురంగా పాడేవాటిపై కాదు కూడా. గాయన్ అంటే గానం చేశాడు, కానీ ఆ గానం కూడా ఎలా ఉందట, ఆయన రామనామస్మరణం చేస్తూ ఉంటే రాళ్ళు కరిగిపోతున్నాయి, అంత మధురంగా పాడుకుంటూ పోతున్నాడు అనమాట. కొంతమందికి భగవంతుడు వరం ఇస్తాడు, వాళ్ళు పాడితే రాళ్ళు కరుగుతాయి, చెట్లు చిగురిస్తాయి, కొంతమంది పాడుతూ ఉంటే నిద్రపోతున్న వాళ్ళు ఉలిక్కిపడలేస్తారు.
తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ 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 నువ్వు తినిపిస్తూ రామ 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 శ్రీరామ రామ 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 వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను వండుతూ వండకొన్న రామయ్యను రామ్ 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 నువ్వు వండకొన్న రామయ్యను రామ్ 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 రామ 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 శ్రీరామ నవ్వుతూ రామయ్యను నవ్వకున్న రామయ్యను నవ్వుతూ నవ్విస్తూ రామయ్యను రామ్ 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 నువ్వు నవ్విస్తూ రామయ్యను రామ్ 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 ఏడుస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను ఏడుస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను రామ్ 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 నువ్వు ఏడిపిస్తూ రామయ్యను రామ్ 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 రామ 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 శ్రీరామ
ఇలా అనుకుంటూ నిరంతరం చేస్తే అప్పుడు ఏ గొడవ ఉండదు. అన్ని విషయాల్లో తింటూ తింటూ తిరుగుతూ ఏడుస్తూ ఏడిపిస్తూ గిల్లుతూ గిచ్చుతూ ఆరికి నిద్రపోతూ కూడా రామానది, అది కూడా మధురంగా పాడుకోవాలి. అలా పాడుకుంటూ గర్గుడు అనేవాడు నర్మదా నదీ తీరానికి వచ్చాడు. నర్మద కేవలం దృష్టి మాత్రం చేత అనుగ్రహించే నది, గంగలో స్నానం చేస్తే ముక్తి, కానీ నర్మదలో స్నానం కూడా చేయక్కర్లేదు, దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే కూడా తరింపచేస్తుంది. అంత గొప్పది నర్మద అని దాదాపు అన్ని పురాణాల్లో చెప్పారు, పద్మపురాణంలో అయితే ఇక చెప్పక్కర్లేదు, ఇక పద్మాగర పురాణంలో అయితే ఇంకా ఎక్కువ చెప్పక్కర్ల. అందుకనే వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెడుతున్నటువంటి వామనుడు నర్మద కనపడితే స్నానం చేయకపోయినా దూకి వెళ్ళిపోయాడు, యువతల జోతలకి చంగం దూకి వెళ్ళిపోయాట, నర్మదని దాటాడన్నారు ఏకంగా. శర్మద యమదండక్షత వర్మద, శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించి త్రోవన్వటుడు అంటాడు. నర్మదా నది ఒక్కసారి స్నానం చేయగానే శర్మదట, అది శర్మ అంటే శాంతి లేక సుఖం, శర్మద సుఖం ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. ఒక్కసారి గంగలో స్నానం చేస్తే కంటే కూడా నర్మదలో స్నానం చేస్తే మాత్రం వెంటనే మనశ్శాంతి లభిస్తుంది, శరీర శాంతి లభిస్తుంది. యముడు పాపాలు చేసిన వాడిని యమదండంతో నాలుగు తన్నుతాడు, చితక్కొడతాడు, కానీ నర్మదలో స్నానం చేశాక యముడు దండంతో కొడితే ఆ దండం దెబ్బ తగలకుండా వర్మద కవచం ఇస్తుందిట. అంటే అర్థమేంటి, అసలు నువ్వు అందులో స్నానం చేస్తే లేక దానిని దర్శనం చేసుకుంటే యమలోకానికి వెళ్ళి యముడి దండము దెబ్బలు తినవలసిన అవసరము లేదురా అన్నారే. ఏ స్త్రీ అయినా వరిస్తుంది, కానీ ఒక స్త్రీ వరించమంటే ఎంత బతివల్ల వరించదు, ఆవిడే మోక్షకాంత ముక్తికాంత వరించదు, అంటే మోక్షం అంత తేలిగ్గా రాదు. కానీ నర్మదలో కనుక స్నానం చేస్తే ముక్తి తక్షణం లభిస్తుంది. అంబు నివారిత దుర్మద, అహంకారం లేనివాడు ఎవడుంటాడు ఈ ప్రపంచంలో, నెత్తి మీద రూపాయి పెట్టి అమ్మితే 10 రూపాయలకు కూడా కొనలేనటువంటి దౌర్భాగ్యుడు కూడా నిజం చెప్పాలంటే 10 రూపాయలు పెడితే రూపాయి కూడా కొనలేనటువంటి కొంతమంది మహాత్ములు ఉంటారు. ఆయన వాడికి అహంకారమే ఉంటుందండి, ప్రతి వాడికి వాడి లెవెల్ వాడుకుంటుంది. అలాంటి దుర్మదము పదే పదే నర్మదలో స్నానం చేస్తే తొలగిపోతుంది. అహంకారం తొలగించేది నర్మద. అటువంటి నర్మదని యువతల నుంచి అవతలకి చెంగున ఎగురు దూకెట్టాయి. అంత గొప్ప నర్మదా నదిలో స్నానం చేయడానికి ఈ గర్గుడు అనేవాడు రామనామస్మరణ చేసుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే అసలు నర్మదా నదీ తీరంలో ఉన్న అరణ్యాలలో మనుషులు కనపడడం లేదు, జంతువులు కనపడడం లేదు. ఏమిట్రా, ఒకప్పుడు ఇక్కడ చాలామంది జనం ఉండేవారు, ఈ మధ్యన నేను రాలేదు, ఏమయ్యారు ఈ జనమంతా అనుకుంటూ ఉండగా ఒకటే దుర్వాసన వచ్చింది ముక్కులకి. ఆ వాసన తట్టుకోలేకుండా చూశాడు ఆయన. ఇంతకీ ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ కొన్ని ఎముకలు గుట్టలు, పైగా కొండంతెత్తు ఎముకలు గుట్టలట. వేగంగా ఎముకలు గుట్టల కింద పోసారు ఎవరో. ఆ గుట్ట కేసర గుట్ట కంటే ఎత్తుగిన గుట్ట కింద ఉంది. అది అంత పెద్ద కొండ గుట్టలో ఉంది. అమ్మ బాబోయ్, ఇన్ని ఎముకలు ఎవరెవా అని చూస్తే అన్నీ మానవుల ఎముకలు, జంతువుల ఎముకలు, అన్నీ కలగాపులకంగా ఉన్నాయి. ఆ పక్కన చర్మాలు, గోళ్ళు, కుళ్ళిపోయిన కాళ్ళు, ఇలా చెత్తా చెదారం. వీటితో అతి భయంకరమైన సహ్యంపరాని దుర్వాసనతో ఉంది ఆ ప్రాంతం. ఈ వాసనను బట్టి ఇక్కడ ఎవడో రాక్షసుడు ఉన్నాడు బాబోయ్ అనుకున్నాడు ఈయన. ఎంతలోనే ఆ గుట్టల మధ్యలోంచి 2 తాడు చెట్లు పొడుగున్న ఈ సౌదాసుడు, గౌతమ శాపగ్రస్తుడు, పరుగు పరుగుని వచ్చాడు. ఆయన మింగేస్తానంటూ నోరు తెరుచుకుంటూ వచ్చాడు, పెద్ద నోరు తెరుచుకుని. ఈ మహాత్ముడు అదేం పట్టించుకోలేదు, అన్నిటికీ రామచంద్రుడే ఉన్నాడు అనుకుని జయ శ్రీరామ అనుకుంటే రామ 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 అని కూడా మొదలుపెట్ట, గొక్క తిప్పుకోకుండా రామ 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 అన్నట్ట. అప్పటిదాకా ఎంతోమందిని కర్కశంగా నడుములు విరిచి, వెన్నుపూస విరిచి, మెడ విరిచి, కాళ్ళు చేతులు విరిచి, మొక్కజొన్న పొత్తు విరిచి నవిలి మింగేసినట్టుగా మింగేసిన దుర్మార్గుడు ఈ రామనామస్మరణతో తెల్లబోయి ఉన్న చోట ఆగిపోయాడు. పదే పదే రామారామ అని అంటుంటే వాడికి పూర్వజన్మ స్మృతి గుర్తుకొచ్చింది. టక్కన వాడికి అసలు విషయం అర్థమైంది, నేను సౌదాసుణ్ణి, గురుశాపం వల్ల రాక్షసుని అయిపోయాను అనే విషయం గుర్తుకొచ్చింది. రామనామం అంత గొప్పది. రామనామ జపతాం కుతో భయం అన్నారు. రాక్షసులకు కూడా పూర్వజన్మను గుర్తుకు తీసుకొచ్చే గొప్ప నామం రామనామం. పదే 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 జపం చేయించేస్తే, ఎవరి చేతన బలాత్కారంగా అయినా చేయించేస్తే వాడి బుద్ధి మారిపోతుందండి. ప్రహ్లాద్ చరిత్రలో, విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి ఒక గొప్ప శ్లోకం పలికాడు. రామనామ జపతాంకుతో భయం సర్వతాప శమనైక భేషజం పశ్యతాతమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా పావకోపి సలిలాయతే అధునా. రామ రామ అని జపం చేసేవాడికి భయం ఎక్కడిది నాన్న అన్నట్ట. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి నిప్పులో వేశాడు, నిప్పు కాస్త నీరుగా మారిపోయింది. ఇదేమిట్రా, ఈ అగ్నిగుండం కాస్త జలం కింద మారిపోయింది అని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి కుమారుణ్ణి కారణం ఏమిటని అడిగితే, రామ రామ అని నేను జపం చేస్తున్నాను, రామనామం జపించేవాడికి భయం లేదు, నిప్పుని కూడా నీరుగా మార్చే ఔషధం రామనామము అన్నాడు. ఇది విష్ణు పురాణంలో శ్లోకం. మళ్ళీ కొంతమందికి చొప్పదంటు ప్రశ్నలు ఉంటాయండి, రాముడు త్రేతాయుగం వాడు కదండి, ప్రహ్లాదుడు కృతయుగం వాడు కదా, అప్పటికి రామావతారం జరగలేదు కదా, రామారామ అని ఎలా జపించాడని నన్ను ధర్మ సందేహాలు అడిగిన వాళ్ళు ఉన్నారు. రాముడంటే త్రేతాయుగంలో పుట్టాడు, కానీ రామనామం ఎప్పుడూ ఉంది, పురాణాల్లో ఉంది, వేదాలలో ఉంది. రాముడి కంటే ముందు కృతయుగంలో ఇంకో రాముడు ఉన్నాడు తెలుసా మీకు, ఆయన పేరు రాముడే, పరశురాముడు. కాకపోతే చేతిలో పరశు ఉండడం వల్ల పరశురాముడు అన్నారు. భృగు వంశంలో శ్రీవత్స గోత్రంలో పుట్టడం వల్ల భార్గవరాముడు అన్నారు. అంతేగాని ఆయన అసలు పేరు రామ. అందుకే రామో రామస్య రామస్య బుద్ధ కల్కి రేవచ్చ అని రామ అవతారాల్లో పరశురాముడిని చెప్పారు. కాబట్టి రామనామం ఎప్పుడు ఉన్నది, అదే రామం అనే శబ్దాన్ని మళ్ళీ రామచంద్రుడికి కూడా పెట్టారు. విష్ణువుకి సహస్రనామములో ఈ రామశబ్దం ప్రాచీన కాలం నుంచి ఉన్నది. విష్ణు సహస్రనామంలో రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ రోజు చదువుతున్నారు కదా మీరు, అందులో ఎప్పుడూ రామశబ్దం ఆయనకు ఉన్నట్టుగా చెప్పారు. అందువల్లే ప్రహ్లాదుడు కూడా రామనామస్మరణ చేశాడు. అంత గొప్ప నామం. ఆ నామస్మరణ వల్ల రాక్షసుడికి పూర్వజన్మ స్మృతి కలిగి వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. సౌదాస రక్షించు రక్షించు అన్నాడు. ఈ వచ్చిన గర్గాచార్యుడు కాళ్ళ మీద పడి గర్గా రక్షించనగానే నా పేరు నీకెలా తెలుసు అన్నట్ట. నేను పూర్వజన్మలో సౌదాసుడు అని పేరు కలిగిన ఒక ఉపాసకుణ్ణి. మా గురువు గారిని గుర్తించలేక, గురువులు ఏం చెబితే అదే ఉపాసన అని గ్రహించలేక అహంకరించి పిచ్చివాడిని గురువుని తిరస్కరించాను. ఆ పాపం వల్ల గురుశాపగ్రస్తుండయ్యాను, ఇలా రాక్షసుడయ్యాను. 12 సంవత్సరములుగా రాక్షస రూపంలో నేను చేసిన పాపములన్నీ నీకు తినకూడనివి తిన్నాను, చంపకూడని వాళ్ళని చంపేశాను. ఈ పాపానికి ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారో చెప్పలేను. కానీ మా గురువుగారు చెప్పాడు, 12 ఏళ్ల తర్వాత అయోధ్య నగరానికి వెళ్ళి సరయూ నదీ తీరంలో రామాయణం వింటే నీ పాపాలు పోతాయన్నాడు. ఆ వ్యక్తివి నువ్వేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకాలం ఎవరు నా దగ్గరకు వచ్చినా వాళ్ళని తిన్నాను, భయపెట్టాను. కానీ నిన్ను తినడానికి నీ దగ్గరకు వస్తూ ఉంటే నువ్వు చేస్తున్న రామనామస్మరణ వల్ల నాకు పూర్వజన్మ గుర్తుకొచ్చింది. నేను ఒకప్పుడు సౌదాసుడనే విషయం నాకు గుర్తుకొచ్చింది. కాబట్టి నన్ను రక్షించి నాకు రామాయణం చెప్పి నన్ను తరింపజేయవనగానే, నాయన ఇతరులకు ఆపదలు వస్తే ఆ ఆపదలు తొలగించి వారిని రక్షించడం కంటే మాకు కర్తవ్యమేముంది. ఇక్కడ 3 రోజుల పాటు నేను స్నానం చేసి ఓంకారేశ్వర దర్శనం చేసుకుని తర్వాత నిన్ను వెంట పెట్టుకుని సరయూ తీరానికి వెడతాను. అక్కడ నీకు రామాయణం చెబుతాను, శ్రద్ధగా విను అని అక్కడ 3 రోజులు చేయవలసిన పనులు చేశాక ఈ రాక్షసుని వెంట పెట్టుకుని సరయూ తీరానికి తీసుకొచ్చాడు. అక్కడ ఒక అశ్వత్థ వృక్షం ఉందని ఈ లక్ష్మణ ఘాటం దగ్గర ఆ అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ఈ సౌదాసుడనే రాక్షసుడికి రామాయణాన్ని గర్గుడు చెప్పాడని పురాణాలు చెప్పాయి. కానీ ఆ చెట్టును చూడగానే నాకు ఈ పురాణగాథ గుర్తుకొచ్చిందనమాట. ఆ చెట్టు మీద ఏ బ్రహ్మరాక్షసులు ఉండేవారో పూర్వం, ఎటువంటి వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చుని పురాణం విని తరించారో చెప్పలేం మనం. అసలు ఈ క్షేత్రానికి వస్తే శరీరం ఎక్కడ లేని గగుర్పోటు పొందుతుందండి. అందుకే ఉన్నంతసేపు ఆనందంతో బతకండి. ఏం గుడి గోపురం ఉండక్కర్లే ఇక్కడ. ఈ క్షేత్రమే రామక్షేత్రం. రాముడు పుట్టి ఎన్నో లీలలు చేసి పరిపాలించిన క్షేత్రం ఇది. ఇక్కడికి అడుగు పెడితే రాముడిని చూసినట్టే, ఈ మట్టి ఒంటికి తగిలిందంటే రాముడిని చూసినట్టే, సరయూ నదిలో స్నానం చేస్తే ఆ మట్టి మనకి తగిలిందంటే మనం వైకుంఠం మెట్టినట్టే. అందుకనే స్నానం చేయండి అని చెబుతున్నాను. ఇక్కడున్న నంది గ్రామము అక్కడ పెడితే భరతుడు పాదుకలు పెట్టిన స్థలం ఉంటుంది అక్కడ. అంటే మనం భరతుడు పెట్టిన స్థలం రామ పాదుకలు చూడొచ్చు. రాముడి పాదుకలు డైరెక్ట్గా కనపడవు, ఆ స్థలానికి వెడితే చాలు రామ పాదుకల్ని మనం పట్టుకున్నట్టే. పుత్రకామేష్టి జరిగిన స్థలానికి వెడితే ఆ పుత్రకామేష్టి మనం చేసినట్టే మనం చూసినట్టే. అందుకని స్థలములు చాలా గొప్పవి. తీర్థస్థలములకు వెళ్ళినప్పుడు పూర్వంలాగా రాముడు ఏదో కోదండం పుచ్చుకుంటాడు అలా లేడే అనుకోక్కర్లా. ఆ స్థలము ఒకప్పుడు పరమ పవిత్రమైనది, అది ఎప్పుడూ గొప్ప స్థలమే. ఆ స్థలానికి అడుగు పెట్టడమే జీవిత పరమావధి అనుకుని తిరగాలట. ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టాడు గర్గుడు ఈ రాక్షసుణ్ణి. చెట్టు కొమ్మల్లో ఆవాహన చేశాడు. రాక్షసులు మళ్ళాగా కుర్చీలు కూర్చుని పురాణం వెళ్ళలేరు. ఈ రాక్షసుణ్ణి కింద కూర్చోలేడు గనక ఆ అశ్వత్థ వృక్ష యొక్క కొమ్మలోకి ఆవాహన చేశారట. ఒక కొమ్మలో ఆవాహన చేసి కూర్చోబెట్టి దానికి ఒక దీక్షాకంకణం కట్టి, ఒరే కొమ్మలో కూర్చోరా, కింద కూర్చుంటే నేను చూసిన వాళ్ళు అడిగిపోతారు అని అందులో కూర్చోబెట్టి ఈయన కింద కూర్చుని, రాక్షసుడు గనక పైన కూర్చుంటే ఈయన కింద కూర్చుని పురాణం చెప్పచ్చు, కానీ మానవులు అయితే మాత్రం గురువు గారి కంటే కింద కూర్చోవాలి. ఈ రాక్షసుడు కాబట్టి ఎత్తేరు కొమ్మలో వాణి కూర్చోబెట్టి ఈయన కింద కూర్చుని పురాణం మొదలుపెట్టాడు. రామాయణం 9 రోజుల పాటు భక్తితో చెప్పాడు. అద్భుతమైన రామాయణం పూర్తిగా వినడంతో ఆ కొమ్మ పట్మని పేలిపోయింది. అందులో ఉన్న రాక్షసుడి శరీరం విడిపోయింది. అందులోంచి పూర్వజన్మలో సౌదాసుడు ఎలా ఉన్నాడో అలా అందంగా తులసీమాలతో తెల్లని శరీరంతో పట్టు వస్త్రాలతో కొండలములతో విభూతి రేఖలతో స్వస్వరూపం ధరించాడు. అంటే ఇదివరకటి శరీరంతో రాక్షసుడు యథాతథంగా అయిపోయాడు, సౌదాసుడు అయిపోయాడు. ఇది రామాయణం భక్తితో వినడం వల్ల వచ్చే లాభం. అసురులను సురలను చేస్తుంది. అసుర లక్షణములు రాక్షస లక్షణాలు తొలగించి దేవతా లక్షణాలు మానవ లక్షణాలు ఇస్తుంది. అనేక శుభ ఫలితాలు ఇస్తుంది రామాయణం. అందుకే రామాయణం వల్ల రానిదంటూ ఏం లేదండి. రామాయణం వల్ల ఎన్ని శుభ ఫలితాలు వస్తాయో అన్ని చివరిని మీకు చెబుతాను. ఎందుకంటే రామాయణంలో ముఖ్యమైన కొన్ని కొన్ని ఘట్టాలు చెప్పడం కోసమే వచ్చాను కాబట్టి. అయోధ్య మహిమతో కూడిన ఘట్టాలే చెబుతున్నాం. నిన్నటి నుంచి మీకు చెప్పింది అది. రామాయణంలో సకల శుభాలు కలిగించే గాయత్రి మంత్రం ఉన్నది. అందుకే రామాయణానికి అంత గొప్ప శక్తి ఉన్నది.
ఎప్పుడు రామాయణం అయ్యాక హనుమాన్ చాలీస అయినా చదవాలి. హనుమంతుడిని స్మరించకపోతే రాముడికి సంతోషం కలగదు, రాముడిని స్మరించకపోతే హనుమంతుడికి సంతోషం కలగదు. కాబట్టి చక్కగా చాలీస చేసుకుందాం. మృత్యుంజయ యరుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణావధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారిపది పూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బల్ల బుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ దిగులోక ఉజాగర రామ దూత అతులిత బలధామ అంజన పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్రారు ధ్వజా విరాజై కాంతే మూజ జనే ఊచాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగు వందన విద్యావాను గుణీ అతి చాతుర రామ కాజకరి వేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతా మను బసియా సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా వికట రూప ధరి లంక జరావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరఖి వరలాయే రఘుపతి కీ బహుత బడాయి కహా భరత సమ తుమ ప్రియ భాయి సహస వదన తుమ్హరో యశ గావై అసకహి శ్రీపతి కంఠ లగావై సనకాదిక బ్రహ్మాది మునీశ నారద శారద సహిత అహీశ యమ కుబేర దిగపాల జహాతే కవి గోవిద కహి సకై కహాతే తుమ్మ ఉపకార సుగ్రీవహి కిన్హ రామ మిలాయ రాజపద దిన్హ తుమ్హరో మంత్ర విభీషణు మాన భయ సభ జగు జాన యుగ సహస్ర యోజన పరభాను లీల్యోదాహి మధుర ఫల జాను ప్రభు ముద్రిక మేలి ముఖమాహి జలధి లాంఘి గయే అచర జనాహి దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే రామ దువారే తుమ్ రఖవారే హోతను ఆజ్ఞా విను పైఠారే సబ సుఖ లహై తుమ్హారీ శరణ తుమ్ రక్షక కాహూ కో డరణ ఆపన్న తేజ సంహారో ఆపై తీనో లోక హాంకుతే కాంపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జపు నామ సునావై నాసై రోగ హరై సబు పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన తోలావై సబ పర రామ తపస్వీ రాజా తెల్లకే కాజ సకల తుమ సాజ ఔర మనోరథ తో కోయిలావై తాసు అమిత జీవన ఫల పావై
चारों युग पर ताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीर्घ जानकी माता राम रसायन तुम्हारे पास सादर तुम रघुपति के दास तुम्हारे भजन राम को भावई जन्म जन्म के दुख बिसरावई अंतकाल रघुपति पुर जाई यहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से ये सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव जी नाई यह शतवार पाठ कर जोई छोट ही बंदी महा सुख होई जो यक पढ़ई हनुमान चालीसा भोज सिद्धि साखी गौरीसा सदा हरि चेरा की जय नाथ हृदय मगडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुर भूप श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम